సాధారణంగా లోకంలో ఈ పనులు చేసేవారికి పెద్ద పరమార్థ విచారణ దృష్టి ఉండదు. వాళ్ళు కుక్షింభరత్వం, పాలు తీసుకెళ్లడం, ఇవ్వడం, వాళ్ళు ఏదైతే ఇవ్వడం, లెక్క పెట్టుకోవడం, మళ్లీ పాలు చేసుకోవడం, నీళ్లు మోసుకెళ్లడం, ఇలాగా శారీరక శ్రమ మాత్రమే చేస్తూ ఇదే నిత్యం అనుకుని కడుపు నింపుకునే వాళ్ళు సామాన్యులు, అతి సామాన్యులు. వీరు కూడా ఈయన్ని చూస్తున్నారండి. వీరే కాదు, విశ్వాభూతాని, సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణులు కూడా వాళ్ల చేత కూడా సదృష్ట చూడబడుతూ ఉన్నాడు. వాళ్ళందరూ ఆయన చూసేస్తూ ఉన్నారు, అందరికీ కనిపించిపోతున్నాడండి ఆయన. అంటే పరమేశ్వరుడు ఎవరికి కనబడ్డు అని ఒక అజ్ఞానం ఉందే, దాన్ని పొగుడుతుంది వేదం ఇక్కడ. పరమేశ్వరుడు స్పష్టంగా కనిపిస్తాడు, ఆయన గురించి ఆలోచించని వాళ్లకు కూడా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు ఇక్కడ. తనకు క్షింభరత్వం చూసుకునేటువంటి గోపాహ ఉదాహార్య విశ్వాభూతాన్ని అందరూ కూడా ఆయన చూస్తున్నారు, కానీ ఆయన శివుడిని మాత్రం వాడు తెలుసుకోలేకపోతున్నాడు. అది విశేషం. అందుకే గోపాహ ఉదాహార్య విశ్వాభూతాన్ని అంటే మిగిలి వాయిద్దరూ అలా చూస్తున్నారు, ఆ సాధనలే లేని వాళ్ళు ఇలా చూస్తున్నారు. కాని ఆ సాధనలు కొంచెమైనా చేసేవాడు, వాటి మీద ఆసక్తి కలవాడు ఆయనే ఈయన అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది లేనప్పుడు సూర్యుణ్ణి ఒక మండుచున్న అగ్నిగోళము ఇలా రాసుకుంటాడు వాడు. అగ్నివాయు సూర్యులు ఇవన్నీ, దాని మండుచున్న అగ్నిగోళము, దానిలో వాయువులున్నాయి, దానిలో మచ్చలున్నాయి అని వీడు రాస్తూ ఉంటాడు. వాడి వల్ల బ్రతుకుతూ కూడా సూర్యభగవానుడు, ఆయనలో ఏ ఉన్నాయో మనకేం తెలిసి చెప్పండి. కనుక ఇలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, తల్లి అన్నం పెడుతూ ఉంటే అమ్మ అంటే ఏమిటి అని అంటే, అమ్మ అంటే మా అమ్మ 5 అడుగులున్నది, ఆవిడ ఎర్రని వర్ణముతో ఉన్నది, ఆమె అన్నం చేత్తో పెడుతుంది, నేను తింటాను అని అమ్మని ఒక శరీరముగా, ఒక అస్థిపంజరంపై కప్పిన చర్మంలా చూసేవాడు ఎలాంటి వాడు, సూర్యభగవాన్ ఒక గ్రహంలా చూసేవాడు అలాంటి వాడు. అమ్మా అనే భావం నిలువెల్లా దర్శించగలిగిన పసిపాప మాత్రమే అమ్మ వాత్సల్యాన్ని అర్థం చేసుకోగలడు. అమ్మ యొక్క మాంసము, అమ్మ యొక్క ఎముకో, అమ్మ యొక్క శరీరము మనకు అన్నం పెట్టట్లే. వీడు నా బిడ్డ అనేటువంటి అమ్మ యొక్క వాత్సల్యం మనకు అన్నం పెడుతుంది. అలాగే సూర్యభగవానుడిలోంచి ఈ ప్రపంచం మీద వీరు నా బిడ్డలు అనేటువంటి ఈశ్వర వాత్సల్యం మన వైపు కురిసి మనకు అన్నం పెడుతుంది. అందుకు ఆ మనకు అన్నం పెడుతున్న అమ్మలో మాతృభావాన్ని చూసి నమస్కరించడం ఎలాంటిదో, మనకు వెలుగు పెడుతున్నటువంటి ఆ సూర్యుడిలో ఈశ్వర భావాన్ని చూసి నమస్కరించే ఉదాత్త సంస్కారం నేర్పిన భారతీయ మహర్షులకు నమస్కారం. అలా చూడమని అసౌయ స్థామ్రౌ అరుణౌ తభభృస్సు మంగళ అని చెప్పి గోపాహ ఉదాహార్య విశ్వాభూతాది సదృష్ట అందరికి కనబడుతున్నాడయ్యా ఈశ్వరుడు కన్నా. ఇప్పుడు ఇది ఆలోచిస్తే ఆయన ఎంత కరుణామయుడు అర్థం చేసుకోండి. మనం పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకుంటున్నవాడు అన్న ఒక్క విషయం అర్థమవుతుంది కదా. అది తెలిస్తే చాలు, నారాయణ సూర్యనారాయణ శంకరా నువ్వు ఎప్పుడూ సుమంగళుడవు, శివుడవు, పరమశివుడు సౌరమండల మధ్యస్థుడై గోచరిస్తున్నాడు. అందుకే ఆయన ఎలా కనబడుతున్నాడయ్యా అంటే, వేదం ఇక్కడ దర్శించిన విశేషం చూడండి, హిరణ్య బాహువై ఆయన ఆ అపూర్వమైన ఆకాశ మండలంలో ఆ సూర్య మండలం అనే పరిధి ఉందే అదే ధనుస్సై, ఆ ధనుస్సు నుంచి కిరణాలనే బాణాలని పంపిస్తూ లోపలున్నాడు ఆ పరమేశ్వరుని అలా చూడడం తెలుసుకోండి. అయితే ఒక మహావస్తువు చుట్టూ వెలుగు బాగా ఉంటే మనకు వస్తువు ఏంటో కనిపించదు, వెలుగు పుంజమే గోచరిస్తుంది. అలాగా ఆ మహామండల మధ్యవర్తి అయి ఉన్న ఆ పరమశివుడు నీలలోహితుడు, అతన్ని మనం ధ్యానంతో భావించితే హిరణ్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుని దర్శించగలం. అందుకే ఈ రెండు మంత్రాలకి కూడా ఆదిత్యాత్మక రుద్రస్వరూపుడని చెప్పి దీనికి ధ్యాన శ్లోకంగా మండలాంతరగతం హిరణ్మయం భ్రాజమానవ పుషం శుచిస్మితం చండదీదితి మఖండిత ద్యుతిం చింతయే ముని సహస్ర సేవితం. అందుకే సూర్యభగవాను కిరణజాలాలు వస్తూ ఉంటే అందులోంచి దేవతాశక్తులు ప్రసరించి పృథ్వీ మీదకు వస్తూ ఉంటాయి, మనకంటి కనబడవవి. మనకు కనబడకపోయినా పనిచేస్తుంటే ఒక విద్యుత్ తీగలోంచి ప్రసరిస్తున్న విద్యుత్ మాత్రం మనకంటి కనిపిస్తుందా? మన గోడ మీద ఉన్న విద్యుత్ తీగలోనే విద్యుత్ కనిపించినప్పుడు అనంత ఆకాశముల నుంచి భూమిపై ప్రసరిస్తున్నటువంటి ఆ కిరణజాలాలలో దాగి ఉన్న దేవతాశక్తులు మనకు కనిపిస్తాయా? అందుకే ఆ కిరణజాలాల నుంచి అంటి పెట్టుకుని మంత్రశక్తులు దిగుతూ ఉంటాయట. ఎందుకంటే తద్దేవతల్ని స్తోత్రం చేస్తూ, అది విశేషించండి ఎలా వర్ణించారు, ఆ వస్తున్న మంత్రశక్తుల్ని ఋషి తపస్సుతో దర్శిస్తాట. అపూర్వమైన యోగం అది. అది శబ్దం యొక్క రహస్యం ఇంకా మనం ఆలోచిస్తే యోగంలో తెలుస్తుంది. అందుకే చెప్తున్నాం, దైవ విజ్ఞానం అంటే కాలక్షేపం కాదు. ఆలోచించగలిగేటువంటి మేధస్సు ఉంటే ఎన్ని చెప్పచ్చా మనం. ఈ విధంగా అసౌయో వసర్పతి నీల గ్రీవో విలోహిత ఉతయినంగోప అదృశన్న దృశన్ను దహార్య. ఇప్పుడు ఈ అర్థం చెప్పుకున్నాం, అతి సామాన్యులకు కూడా గోచరించువాడు అని అర్థం. ఇప్పుడు మరొక అర్థం చెప్దాం. గోపాహ ఉదహార్య విశ్వాభూతాని, ఈ మూడు ఏమిటి అంటే సూర్యమండలం నుంచి భూమి వరకు ప్రసరిస్తున్న కిరణాలని గ్రహించేవాళ్లు తెలుసుకునేవాళ్లు వీళ్ళు ముగ్గురు. మొదటి వారెవరు? గోపాహ. సూర్యకిరణముల్లో ఉండే శక్తుల్ని గ్రహించే వాళ్ళని గోపాహ అన్నారు. వారు గ్రహించినట్లుగా మనం గ్రహించలేం. వారెవరయ్యా? గోపాహ అంటే గోపా, గోప శబ్దానికి అర్థం పాలకులు అని అర్థం. గోపనము అంటే పాలన చేయుట, రక్షించుట అని అర్థం. అందుకే గోప్త్రీ గోవింద రూపిణి చదువుకున్నాం కదా, కనుక గోప అంటే పాలించువాడు అని అర్థం, రక్షకులు అని అర్థం. గోపనము చేయుట, రక్షించుట. మన చర్మం మన యొక్క శరీరాన్ని గోపనం చేస్తుంది. అంటే అర్థం ఏంటి? లోపలున్న ఎముకలు ఇవన్నిటి రక్షిస్తుంది. కనుక రక్షణ అంటేనే గోపనము అని అర్థం. ఇలా గోపనము చేయువారెవరో వాళ్ళు గోపాహ. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లెక్కలేనంత మంది ఉన్నారండి. ఒకడు కాదు, రెండు కాదు. విశ్వాన్ని బాగా అర్థం చేసుకుంటే దేవుడు ఒక్కడే అనడం మూర్ఖత్వం అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుళ్ళందరూ, దైవం ఒక్కడే, ఆ విషయం కూడా మనకే చెప్తుంది. ఆ దైవం తన నుంచి ప్రసరించిన ఈ శక్తులు ఉన్నాయే, అవి గోపాహ అంటే దేవతలు అని అర్థం. విశ్వరక్షక శక్తుల్ని గోపాహ అని అంటారు. ఆ దేవతలందరినీ తన వైపు ఆకర్షించి కాపాడేవాడే గోపాల కృష్ణుడు. అంతేగాని కేవలం భూమి మీద అవతరించి తిరిగిన వాడే అని కాదు, ఆ స్వరూపాన్ని ఇలా చూపించడానికి వచ్చాడు ఆయన. నిత్యం వేదంలో ఉన్నటువంటి ఆ స్వరూపాన్ని భూమి మీదకు చూపించడానికి వచ్చాడు. అందుకే అందనటువంటి ఆ వస్తువు గోపకులకు కూడా కనిపించి తిరిగిందయ్యా అంటున్నాడు. అంటే కృష్ణావతారం గుర్తొచ్చింది కదా. అందనటువంటి ఆ పరమాత్మ భూమి మీదకి దిగి వచ్చి గోపకులకి, నీళ్లు మోసుకు తిరిగే వాళ్ళకి, అందరికీ కూడా కనిపించిపోయాడయ్యా అవతరించి. అందుకే అన్నాను రుద్రమంత్రాల్లో అన్ని రూపాలు చూడొచ్చు, కృష్ణుడు కూడా కనబడతాడు మీకు ఇక్కడ, అవునా లేదా? ఇక గోపాహ అంటే సూర్యశక్తులు వస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క అసలు దైవీ శక్తిని గ్రహించగలిగే వారు దేవతలు మాత్రమే. ఆ దేవతలే ఆ కిరణ జాలాల్లో దాగి ఉంటారు. అందుకే చిత్రం దేవానాముదగాదనీకం, అక్కడ దేవానాం ఉదగాత్ ఈ స్వరూపం. వీటి యొక్క విశేషములు గమనించండి మీరు. ఉదగాత్ దేవానాం ఆ భావమే ఇక్కడ ఉదహార్య గోపాహ, ఇది అర్థం. కొందరు భాష్యకారులు గోపాహ అంటే పాలు మోసుకెళ్లే వాళ్ళు, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకెళ్లే వాళ్ళు అని లౌకికంగా వ్యాఖ్యానించారు. కానీ వేదంతోనే వేదానికి అర్థం తెలుసుకోవాలి. అలా మనం తెలుసుకుంటే అక్కడ ఉదగాదనీకం, ఇక్కడ ఉదాహార్య, అక్కడ దేవాన అన్నప్పుడు ఇక్కడ గోపాహ అర్థం చేసుకుంటే, వేదిక అర్థములే మనం గ్రహిస్తే గోపాహ అంటే దేవతాశక్తులు మొదట గ్రహించే, ఉదాహార్య అంటే నీళ్లు మోసుకు వెళ్లేవారు అన్నారు. నీళ్లు మోసుకు వెళ్లే వాళ్ళు అంటే ఎవరు? మనకు నీళ్లు మోసుకుని కుండలతో నీళ్లు మోసుకునే వెళ్లేవారు ఉన్నారు ఆకాశంలోనే. వాళ్ళుంటేనే మనకు కొండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాళ్ళెవరు? పర్జన్య శక్తులు. ఆకాశంలో సూర్యకిరణ జాలముల్లో ఉండే వెలుగుని గ్రహించగలిగే దేవతాశక్తులు కొన్ని ఉంటే, అందులోనుండేటువంటి ఆర్ద్రతని గ్రహించి వాయువుగా కలిసి మేఘములుగా మారి కురిసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ పర్జన్య రూప వరుణాది శక్తులన్నీ ఉదాహార్య, అది విశేషం. ఇది వేదంలో ఉన్నటువంటి విశేషం, ఉదాహార్య పర్జన్య రూప శక్తులు. ఈ రెండిటినీ కూడా గ్రహించే వాళ్ళు విశ్వాభూతాని మూడు అని గోపాహ ఉదాహార్య విశ్వాభూతాని. వీళ్ళందరూ ఆనందంగా గ్రహిస్తూ ఉన్నారు. అలాంటి పరమేశ్వరుడు మృడయా తినహ, మమ్మల్ని ఆనందింపజేస్తున్నాడయ్యా అన్నారు. ఎంత తెలిసేక ఆనందించలేదంటే వాడు జన్మకోదండం. అంటే ఆ సూర్య భగవానుడి రూపంలో పరమేశ్వరుడు వచ్చాడు అంటే ఏమిటండి, పులకించిపోవట్లే, జగత్తంతా ఆనందిస్తుంది. సూర్యుడు వస్తే మనం అనుకుంటాం జడములని, ఆ జడములైన చెట్లే పువ్వుల రూపంలో వికసించి ఆ సూర్య భగవాన్ని కళ్ళు తెరుచుకు చూసి ఆహ్వానిస్తున్నాయే. పక్షులు ఒక్కసారి మూగబోయి రాత్రంతా కూర్చున్నవి ఒక్కసారి సూర్యకిరణములు రాగానే ఆనందంతో గొంతులు పిక్కిలకిలలాడుతూ గగనంలోకి రెక్కలు అల్లార్చుకుంటూ వస్తున్నాయే. అవి ఎంత ఆనందిస్తున్నాయో సూర్యోదయంతో, ముసుగుతని నిద్రపోయి మనకేం తెలుసు. అందుకే సుమంగళ మృడయాతినహ, ఇది అర్థం చేసుకోవడం అద్భుతమైనటువంటి సంస్కారం. అలా సర్వ జగత్తు కూడా ఆనందిస్తోంది ఆయన యొక్క రాకతో. అందుకే నా స్వామి అయిన శంకరుడు సదాశివుడు రుద్రుడు నన్ను రక్షించడానికి, జగత్తును రక్షించడానికి ఆ దేవతలు ఆ ఉదహార్యులు ఈ విశ్వభూతములు అందరికి కనిపించి వారందరి ద్వారా తన యొక్క కిరణజాలములను వర్షింపజేస్తూ మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అటువంటి ఆదిత్య రూపుడైన పరమేశ్వరునికి నమస్కారం చెప్తున్నాయి ఈ రెండు మంత్రములు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివమాదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్పింది శాస్త్రం. ఆదిత్యుణ్ణి శివుడని తెలుసుకో, శివుణ్ణి ఆదిత్యుడని తెలుసుకో, ఇద్దరికీ భేదము లేదు. అందుకు ఆ పరమేశ్వరుడైన సదాశివుడు సర్వదేవతాత్మకుడై సూర్యస్వరూపంగా గోచరిస్తున్నాడు. అటువంటి సూర్యలింగానికి సూర్యస్వరూపుడైన రుద్రదేవునకు ఆ సూర్యమండలంలో ప్రకాశించే నీలకంఠుడు ఎర్రని జటాజూటము కలిగినటువంటి ఆ త్రినేత్రధారి అయిన పరమేశ్వరునకు నమస్కరిద్దాం. ఈ రెండు మంత్రాల్లో ఉండే సూర్యస్వరూపాన్ని భావన చేద్దాం. మీకు అనిపించవచ్చు దీనికి ఎంత ఆనందిస్తున్నారో, ఇలా మీరు ఒక్కొక్క మంత్రానికి వివరిస్తే పాదఖండ అనువాకాలు అవుతాయా, ప్రథమోనువాకమే పూర్తి కాలేదే, ఇంకా 8వ మంత్రం దగ్గర ఉన్నామే, 16 మంత్రాల ప్రథమోనువాకంలో 8 దగ్గర ఆగితే మేమేమనుకోవాలండి, ఏం పర్వాలే. ఎందుకంటే ప్రథమోనువాకం బాగా అర్థం చేసుకుంటే తర్వాత వాటికి ఇన్ని అర్థాలు చెప్పక్కర్లేదు. ఒక మాట ఒక చోట చెప్పాము అంటే దానికి సంబంధించే చెప్పేమని కాదు, తర్వాత చెప్పబోయేది కూడా ఇక్కడ చెప్పేమని అర్థం. జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే దీనితో మనం అక్కడ తెలుసుకోవచ్చు. శంకర్ల వారు 10 ఉపనిషత్తులకు భాష్యం రాశారంటే మిగిలినవి ఉపనిషత్తులు కావని కాదు అర్థం, ఈ 10 బాగా అర్థం చేసుకుంటే మిగిలిన 108 ఎలా అర్థం చేసుకోవచ్చు అని తెలుస్తుందని చెప్పండి. అదేవిధంగా పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునేటువంటి ఇది మనకు చాలా ముఖ్యం. అందుకే మిగిలిన అనువాకాలు లో నమస్కారాలు ఎన్నెన్ని చెప్తున్నా ప్రథమోనువాకానికి ఒక ప్రత్యేకత చూపించారు. షోడశోపచార పూజలో ఇందులో చెప్పిన 16 మంత్రాలతోనే షోడశోపచార పూజ చేయడం, మిగిలిన విషయం చెప్పలేదు. అంత గొప్ప విశేషమైన అనువాకం గనక దీన్ని మీరు చక్కగా అర్థం చేసుకుంటే దీన్ని విస్తృత తర్వాత అంతా మనకు గోచరిస్తుంది. దాన్ని కూడా సాధ్యమైనంత వరకు చెప్దాం, అంతేగాని సగంలో ఆపడం ఎప్పుడూ ఉండదు. పరిపూర్ణంగానే చెప్పుకున్నాం అనిపించుకునేలా చేయగలం. అదేన పరిపూర్ణంగా చెప్పామని ఎవరు అనలేరు సృష్టిలో. ఇలాగా ఆ పరిపూర్ణుడైన పరమేశ్వరుడు ఆది మధ్యాంతరహితుడైన స్వామి తన యొక్క ఈ ఆద్యంతరహిత జ్యోతిర్లక్షణాన్నే సూర్యలింగ రూపంలో చూపిస్తున్నాడు. అలాంటి ఆ సూర్య భగవానుడు ఏదో పగలు చెప్పుకోగలగాని రాత్రి ఏమిటండి అంటే, సూర్యుడు పగలంతా వెలిగి తన తేజస్సుని అనేకముల్లో నిక్షిప్తం చేసి వెళ్ళిపోతాడట. ఆ వెళ్ళిపోతే మనం వాటిని రగుల్చుకుని తెచ్చుకుంటాం, దానికి అగ్ని అని పేరు. అందుకే అగ్ని కూడా సూర్యస్వరూపుడే. మళ్ళీ ఆయనే చంద్రుడి వైపు తన కిరణాలని పంపించి మనకు పంపిస్తాడు అమృత రూపంలో. ఇంత తీవ్రంగా ఉంటే జనాలు తట్టుకోలేకపోతున్నారని ఆ లైట్ని ఆయన మీద ఫోకస్ చేస్తాడు, అందులోంచి మళ్ళీ గ్రహిస్తున్నాం మనం. అందుకే పగలు రాత్రి కూడా సూర్యుడు మనల్ని పరిశీలిస్తూనే ఉంటాడు. ఒక చోట పగలు స్పష్టంగా కనబడి ఇంకొక చోటుకు వెళ్ళిపోయినా అంతవరకు పగలు తను పంపించేసేడేవో, ఏ ప్రకృతిలోకి పంపాడో అవి తీసుకునే రాత్రి మనం బ్రతుకుతున్నాం. మళ్ళీ మరుసటి రోజు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఆహ్వానిస్తున్నాం. అందుకు సూర్యుడు సర్వకాల సర్వావస్థల్లోనున్న శాశ్వతమైన శివజ్యోతి, అదే పెద్ద జ్యోతిర్లింగం. ఉభయ మంత్రములు అసౌ యస్తామ్రో ఒకటి, అసౌ యోవ సర్పతి, ఈ రెండు మంత్రములు ఆదిత్యాత్మకుడైనటువంటి రుద్రుని వర్ణించినటువంటి మంత్రములని, ఆదిత్యుడు మన కోసమని అరుణ బభ్రు తామ్ర అంటే తామ్ర అరుణ బభ్రు వర్ణములతో రోజు గోచరిస్తూ ఉన్నాడు, తన అనంత శక్తుల్ని ప్రసరించి వివిధ విధములుగా ఆదుకుంటున్నాడు. అలా వస్తున్న రుద్రుడు అంటే ఆదిత్య రూపుడైన రుద్రుని వర్ణిస్తున్నారు. ఈ వసు రుద్ర ఆదిత్యులు ఇవందరూ కూడా సూర్యమండల వర్తులైనటువంటి పరమేశ్వరుడైన ఆ ఏక రుద్రుని యొక్క స్వరూపాలు. అందుకు మనం ఆదిత్య మండలాంతర్వర్తి అయినటువంటి రుద్రుని ఉపాసన చేయాలని ఈ సందర్భంలో నిన్న అంతరాదిత్య ఉపాసన కూడా చెప్పడం జరిగినది. ఆ ఆదిత్యుని ద్వారా లోపల ఆదిత్యుణ్ణి గుర్తించుకుని ఈ ఆదిత్యుడికి ఆదిత్యుడిగా గోచరిస్తున్నటువంటి అసలైన ఆదిత్యుడు సూర్యులకు సూర్యుడైనటువంటి ఆ పరమేశ్వరుని దర్శించాలి. ఆ పరమేశ్వరుడు జగత్తును అనుగ్రహించడానికి ఇన్ని రంగులతో వస్తున్నాడు అక్కడ, తామ్ర అరుణ బభ్రు అని. అయితే ఆయన అసలు రంగేంటి? నిన్ననే చెప్పుకున్నా, యాదృగ్ దృశ్యతే తాదృగుచ్యతే, ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం అన్నాం, కానీ ఎలా ఉన్నాడో అలా అంటున్నాం అన్న మాట లేదు ఇక్కడ చూడండి. ఎలా కనిపిస్తున్నాడో అలా అంటున్నాం, అంటే మనకి ఏ విధంగా కనిపిస్తే మనం బాగుపడతామో ఆ విధంగా ఆయన కనిపిస్తున్నాడు. ఆ కనిపించిన దానికి అనుగుణంగా ఆయన మనం అంటున్నాం, కానీ ఆయన అసలు తత్వాన్ని మొత్తంగా ఆయన చూపించట్లేదు. తన అనుగ్రహ స్వరూపాన్నే మనకు చూపించగలడు పరమేశ్వరుడు. ఆ అనుగ్రహంతో క్రమంగా ఆయన మనం తెలుసుకునేలా చేయగలం. మొత్తానికి ఆయన ఏం చేస్తున్నాడు? సుమంగళ సుమంగళ స్వరూపుడు, మృడయాతిన మమ్ములను ఆనందింపజేసేవాడా స్వామి, సర్వ జీవులని ఆనందింపజేసేవాడు. దీని గురించి వేదంలో మరొక చోట ఉజ్జంతం వా ఏతగుం సర్వాహ ప్రజాహ ప్రతినందంతి అని మరో మంత్రంలో మనకి కనిపిస్తుంది. ఉదయిస్తున్న ఆ స్వామిని చూసి సర్వ ప్రజాహ సర్వజీవకోటి కూడా ప్రతినందంతి బాగా ఆనందిస్తున్నారు అని. సర్వజీవకోటిని ఆనందింపజేసేవాడు గనక మృడయాతి అని చెప్పారు. ఇలాంటి సౌరమండల మధ్యంలో కూర్చున్నటువంటి ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తున్నాం మనం. ఆ ధ్యానం చేస్తున్న స్వరూపం ఎలా ఉన్నది అంటే, నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః. ఇది మంత్రం. నీలగ్రీవాయ, నీలకంఠుడైన పరమేశ్వరుడికి నమస్కారం. దీనికి వైజ్ఞానిక అర్థంలో నీలగ్రీవ అంటే నిన్న మనం చెప్పుకున్నట్లు నీలలోహిత ఇత్యాది వర్ణ విశేషాలు అటు పెట్టి నీలగ్రీవుడు అంటే సౌరమండల మధ్యస్థల్లో నీలకంఠుడై ప్రకాశిస్తున్న పరమేశ్వర స్వరూపం. అదేవిధంగా అంతరాదిత్య మండలమైనటువంటి హృదయ కుహరంలో కూడా ఆ నీలగ్రీవుణ్ణి ధ్యానించాలి. ఆయన ఎలాంటి వాడయ్యా అంటే సహస్రాక్షాయ. ఇది గొప్ప విశేషం, అంటే వేల కన్నుల వాడు అని అర్థం. సహస్రాక్షుడు అనే పేరు మరొకరికి ఉంది వేదంలో. ఎవరికి? ఇంద్రుడికి చెప్తారు సహస్రాక్షుడు అని, వేల కన్నుల వాడు అని. పురాణాల్లో కూడా ఇంద్రుడిని సహస్రాక్ష శబ్దంలో చెప్తున్నాం. ఇక్కడ ఇంద్రుడు రుద్రస్వరూపుడే అని ఇంద్రునికి కూడా నమస్కరించడం కనబడుతుంది. రుద్రంలో ఇంద్ర స్తుతి కూడా ఉన్నది. ఇంద్రుడు అంటే మళ్ళీ ఈశ్వరుడు యొక్క పేరే ఇంద్రుడు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంద్రుడని ఒక దేవతా విశేషంగా మనం భావించలేదు. పరమేశ్వరుడి పేరే ఇంద్రుడు. ఋగ్వేదంలో ఇంద్ర పరమైనటువంటి మంత్రరాశి చాలా ఉంది. ఈ వేదాన్ని అధ్యయనం చేసిన పాశ్చాత్యులు సరిగ్గా అర్థం చేసుకోలేక ఋగ్వేద కాలంలో ఇంద్రుణ్ణే దేవతగా ఆరాధించేవారని, యజుర్వేద కాలం వచ్చేటప్పటికల్లా విష్ణువుని రుద్రుణ్ణి ఆరాధించడం మొదలుపెట్టారని వాళ్ళు పుస్తకాలు రాశారు. పురాణ కాలం వచ్చేటప్పటికల్లా ఇంద్రుణ్ణి కేవలం ఒక చిన్న దేవతగా తీర్చిదిద్ది విష్ణువుని ఇటువైపు రుద్రుణ్ణి చాలా పైకి ఎత్తారని వాళ్ళు పుస్తకాలు రాశారు వాళ్ళకు అర్థమైనట్లుగా. వాటిని మనకు ఎలాగూ వేదాలు సంస్కృతం అవి రానేరో, పురాణాలు కూడా చదవలేం, తెలుగే రాదు, బాధే లేదు. అందుకేం చేస్తున్నాం, వాళ్ళు రచించిన ఇంగ్లీష్ గ్రంథాలు ఆధారం చేసుకుని మన వాళ్ళు అప్పుడే రాయడం మొదలుపెట్టేస్తున్నారు. కానీ ఎప్పుడైనా మన గ్రంథాలని ఏదో ఒక్క పుస్తకం అధ్యయనం చేసి తెలుసుకోవడం కాదు, ఒక పుస్తకం వెనక 1000 శాస్త్రాల బలం ఉంటుంది. అది విశేషం. అందుకే పరస్పర సమన్వయాత్మకమైన దృష్టితో మనం పరిశీలించాలి. ఎప్పుడు కూడా పొరపాటున దేవతా నింద చెయ్యరాదు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విష్ణు పురాణం మీరు చదవడం మొదలు పెడితే విష్ణు భక్తులకు విష్ణువు యందు పారమ్యం సిద్ధింపజేయడానికి వ్యాసదేవుడు విష్ణువుని పరమదైవంగా చూపిస్తారు. అక్కడ విష్ణు భక్తులు విష్ణువునే పరమదైవంగా ఆరాధిస్తారు, అలాగే శక్తి భక్తులు శక్తినే పరమదైవంగా ఆరాధిస్తారు, శివభక్తులు శివుణ్ణే పరమదైవంగా ఆరాధిస్తారు. దీన్ని పారమ్యము అని అంటారు. శివపారమ్యం, విష్ణు పారమ్యం, శక్తి పారమ్యం. కొన్ని గణపతి పారమ్యాలున్నాయి, కొన్ని సూర్య పారమ్యాలున్నాయి. ఆయా దేవతా ఉపాసకులకి అవి పారమ్యములు. అది చేసేటప్పుడు తాను ఉపాసించే దైవం పరమాత్మ అనే భావన కలిగి ఉండాలి, సర్వదేవతాత్మకుడు అనే భావన కలిగి ఉండాలి. ఇతర దేవతలందరూ ఆయనకు అంగభూతములుగా భావిస్తారు. అంగభూతములు అనగానే పొరపాటును కూడా వారిని నిందించరాదు అని ముందు తెలుసుకోవాలి. మన మీద చాలా ప్రేమ ఉంటుంది కానీ మన చేతిని మాత్రం గట్టిగా కొట్టాడనుకోండి, నన్ను కొట్టేవా అని మనం అంటాం. కాదు, నీ చేతిని కొట్టాను అంటే ఒప్పుకుంటామా? అలాగే ఒక దేవతని నిందించి మరొక దేవతని పోగొట్టడం ఎలా అంటే ఆయన్నే ఒకవైపు నుండి దండం పెడుతూ మరోవైపు నుంచి కొట్టినట్టు. అందుకు ఇది బాగా ప్రధాన సూత్రం హైందవ మతాన్ని అర్థం చేసుకోవడానికి. ఇంద్రుణ్ణి కొన్ని చోట్ల పురాణాల్లో చూసినప్పుడు మనకేదో తక్కువగా కనిపించినా అక్కడ సందర్భం వేరు, సంకేతం వేరు, ప్రతీక వేరు. అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. వెంటనే మనకు తోచిన నిర్వచనాలు తీసి సినిమాలు తీసి వాళ్ళని అవమానించితే ఆ పాపం కొన్ని జన్మలెత్తినా తీరదు, మరి వాడు పైకి తరించలేడు. అందుకు దేవతా నింద ఎట్టి పరిస్థితుల్ని చెయ్యరాదు. ఇంద్రశబ్దానికి అర్థం ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇంద్రశబ్దం విష్ణు శాస్త్రంలో మనకు కనిపిస్తుంది. అక్కడ ఇంద్రుడిగానే వర్ణించారు. సహస్రాక్ష శబ్దం ఇంద్రుడికి వాడబడింది, పురందర అనే శబ్దం కూడా ఇంద్రుడికి వాడబడింది. ఇవన్నీ దివ్య శబ్దములు. అగ్నిశ్చ మహేంద్రశ్చమే అనేటువంటి చమక మంత్రంలో కూడా ఇంద్రుడి గురించి ప్రశస్తి మనకు కనిపిస్తుంది. అక్కడ శివుడే ఇంద్రుడు, శక్తే ఇంద్రాణి. ఇది విశేషం. అందుకే ఇది ఐశ్వర్యే అనే ధాతువు నుంచి ఇంద్ర శబ్దం ఉత్పన్నమైంది. అంటే ఐశ్వర్యమయుడు అని అర్థం. ఐశ్వర్యమయుడికే మరొక పదం ఈశ్వరుడు అని అర్థం. అంటే ఈశ్వరుడు అంటే ఏమిటో, ఇంద్రుడంటే ఆయనే. ఈయనకి సహస్రాక్షాలట, 1000 కన్నులు వాడిని. దీనికి సంబంధించి ఏవో పనికిమాలిన కథలు కొన్ని మనం సృష్టించుకుంటూ ఉంటాం. ఏవో పురాణాల్లో కల్పితమైన కథల్ని తీసుకుని ఆ ప్రమాణం అనుకుంటూ ఉంటాం. కానీ మనకి సత్యమైనటువంటి ప్రామాణికమైన పురాణాల్లో ఇటువంటి వృత్తాంతాలు కనిపించవు. సహస్రాక్ష అనేది వేల కన్నులవాడు అని ప్రభువు యొక్క లక్షణం. ఇది ఈశ్వరుడు అంటే ప్రభువు కదా. ప్రభువుకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సహస్రాక్షుడే ఉండాలి వాడు. సహస్రము అంటే 1000 అంటే అర్థం అనంతం అని అర్థం. సహస్రాక్షుడు అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లెక్క పెట్టి 1000 కళ్ళు బొమ్మలు గీసుకోవడం కాదు ఇక్కడ. అక్షి అంటే అర్థం కన్ను అనే ఇంద్రియం అని కాదు అర్థం, దర్శన శక్తి అని అర్థం. దేనితో చూస్తామో దానికి అక్షి అని అంటారు. సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. లోకంలో మనందరి దర్శన శక్తికి కూడా పరిమితులున్నాయి. ఒక్క కాలాన్నే చూడగలం, ఒక్క దూరాన్నే చూడగలం. అనంత కాలాన్ని అనంత దూరాన్ని చూడగలిగే శక్తి మన యొక్క ఇంద్రియములకు లేదు. మనకి దర్శన శక్తి కేవలం నేత్రమనే ఇంద్రియంతోనే పరిమితమై ఉంది. పరమేశ్వరుడి దర్శన శక్తి ఇంద్రియములతో పరిమితమై లేదు. అందుకే వేదంలో ఆయన కన్నులు లేవు అన్నీ చూస్తాడు, ఆయన కాళ్ళు లేవు అంతా తిరుగుతాడు, ఆయనకు చెయ్యలేదు దేన్నైనా ముట్టుకుంటాడని చెప్పారు. అంటే ఆయన యొక్క ఇంద్రియ శక్తులు ఇంద్రియములనే దాని యందు పరిమితమై లేవు, అనంత శక్తి సంపన్నుడు. అందుకే ఆయన చూపు ఎంత కాలమైనా ప్రసరిస్తుంది, ఎంత దూరమైనా ప్రసరిస్తుంది. రాజైన వాడు కూడా అన్ని వైపుల నుండి పరిశీలించే దేన్నైనా నిర్ణయం తీసుకోవాలి కదా. ఒక మామూలు పరగణాన్ని పాలించేవాడికి కూడా సహస్రాక్ష లక్షణం ఉండాలి. మరి ప్రపంచాన్ని పాలించే పరమేశ్వరుడికి సహస్రాక్ష లక్షణం ఎంత ఉండాలో చూడండి. ప్రతి జీవి యొక్క సర్వగతులని గమనిస్తూ లోకంలో అనంత బ్రహ్మాండాలని చూస్తూ ఉంటాడు. బ్రహ్మాండంలో మనం చూసే అత్యల్పమైన మనం దేనికి పనికిరాదనుకున్న చీమ బ్రతుకును కూడా గమనిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు. అందుకు సహస్రాక్ష అంటే అనంత దర్శన శక్తి సంపన్నుడు అని. ఇది కూడా సూర్యపరమైన అర్థమే. మనకు కనిపిస్తున్నటువంటి దర్శన శక్తి సంపూర్ణుడు సూర్యభగవానుడు. ఆయనకే వేదం సహస్రాక్ష అన్నది. ఆ మాటకొస్తే వేదంలో వాడబడ్డ ఇంద్ర, మిత్ర, వరుణ, ఖగ, పూష, సహస్రాక్ష శబ్దములన్నీ సూర్యునివి. సహస్రాక్షుడు ఆయన. ఆయన వచ్చాడంటే ఆయన చూడనిది ఏమైనా ఉందా అండి? సర్వమును పరిశీలిస్తూ ఉంటాడు. అదే జ్యోతిర్మయమైన పరమేశ్వర తత్వం అది. సర్వతో దర్శన శక్తి కలిగినటువంటి వాడు ఎవరో ఆయన సహస్రాక్షయా. అయితే చూస్తూ కూర్చుంటాడు ఆయన కాదు, మీఢుషే. తర్వాత గొప్ప మాట అది. మీఢుషే అంటే వర్షణశీలుడు అని అర్థం. అంటే వర్షించే స్వభావం కలవాడు. వర్షించడం అంటే ఏమిటి? కేవలం నీరు కొరవడమే వర్షం కాదు. పైనుండి క్రిందికి ఏది పడుతుందో దానికి వర్షం అని పేరు, వృష్టి అని పేరు. అంటే మన వైపు ఏవేవి కురుస్తున్నాయో, అమ్మవారు కురిపించారు కదండి శంకరాచార్య స్తోత్రంతో ఒక వర్షాన్ని. ఏ వర్షం? కనకవర్షం. మనకు ఆ మాట వింటేనే ఒళ్ళు పులకిస్తుంది. వర్షములవి అంటే పరమేశ్వరుడు ఏది మనకిచ్చినా అది వర్షమే. ఎందుకంటే మనం ఉండే భూమిక వేరు, ప్రాపంచిక భూమిక. ఆయన భూమిక అతీతం. గిరిష అని చెప్పుకున్నాం. గిరియందున్నవాడు, ఉన్నత భూమికల నుండి ఉన్నవాడు మన వైపు అందించేవన్నీ వర్షములే. అందుకే ఇక్కడ దీనికి భాష్యం రాస్తూ మహాత్ములు మీఢుషే అంటే వర్షణశీలుడైన పరమేశ్వర అని చెప్పి ప్రణతకామ వర్షిన్ అని అర్థాన్ని చెప్పారు. ప్రణతకామ వర్షిన్ అంటే నమస్కరించిన వారి అభీష్టములను వర్షించువాడా అని. ఆయన వర్షిస్తూ ఉంటాడు. ఎవరికి ఏది కావాలో దాన్ని వర్షిస్తూ ఉన్నాడు. ఇది కూడా మీరు సూర్యపరంగా గమనించితే ఆయన నుంచి ఎన్ని వర్షిస్తున్నాయి? కాంతిశక్తులన్నీ వర్షిస్తున్నాయి. కేవలం నీటి ధారలే కాదు, కాంతి ధారలు కూడా ఆయన నుంచే వర్షిస్తున్నాయి కదండి. కాంతి ధారలు వర్షిస్తూ ఆ కాంతి కిరణాల్లోంచి అనంత శక్తులు వర్షిస్తున్నాయి. ఒక్కొక్క జీవి తన ఉపాధికి అనుగుణంగా ఆ కాంతి శక్తుల్ని గ్రహిస్తుంది. రాళ్ళు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, పచ్చికలు మరొక విధంగా గ్రహిస్తున్నాయి, నదులు ఒక విధంగా గ్రహిస్తున్నాయి, మానవులు ఒక విధంగా గ్రహిస్తున్నారు, జంతువులు ఒక విధంగా గ్రహిస్తున్నారు. వీరందరూ కూడా సూర్యశక్తిని గ్రహిస్తున్నారు. వీరందరి వైపు ఆయన ప్రసరింపజేస్తున్నాడు తన శక్తులను. కనుక పరమేశ్వరుడు ఆ పైనుంచి క్రిందికి ప్రసరిస్తున్నట్టు, అందుకే ఆయన అధోక్షజ అని కూడా పేరున్నది. అధోక్షజ అంటే అక్షం అంటే ఆకాశం, ఇది అధ, క్రింద ఉన్నాం. ఆ అక్షము నుంచి అధం వైపు ఆయన తనని తాను కలిగించుకుంటూ ఉన్నాడు కిరణాల రూపంలో. ఇది సూర్య భగవాన్ అనుకున్నటువంటి విశేషం. అందుకు ఆదిత్య రూపుడైన రుద్రుడు భక్తులను గమనిస్తూ వాళ్ళకి ఏది కావాలో అది వర్షిస్తున్నాడు. అందుకే సహస్రాక్షాయ మీఢుషయ రెండు పక్కన పెట్టడం ఏంటంటే, మనకేది కావాలో మనగన్నా ఆయనకు బాగా తెలుసు అన్న విషయం సహస్రాక్ష శబ్దంలో చెప్పి, ఎప్పుడు ఏది కావాలో ఆ వలసనవి సమకూర్చు వల్లభుడు ఆయన. అందుకు మీఢుషయ వెంటనే చెప్పారు. ఈ మాట పట్టుకుంటే చాలు మనకు ధైర్యం వస్తుంది. గమనించేవాడు ఆయన, కావలసినవి ఇచ్చేవాడు ఆయన. కొందరు అంటారు ఇంత జరుగుతున్నా చూడట్లేదు ఏమిటయ్యా అని, చూస్తూ ఉన్నానండి అంటాడు. వాడు చూస్తూ ఉండడం ఎవడేం చేయలేడు, కానీ నేను చూస్తూ ఉండడం కాదు. వెంటనే వర్షిణే రెండు రకాలుగా, మళ్ళీ వర్షిణే అంటే రెండు రకాలున్నాయి. రాముడు రావణాసుడి మీద వర్షించాడు, ఏమిటి, బాణాలు వర్షించాడు శిక్షారూపంగా. అలాగే వర్షిణి అంటే శిక్షారూప బాణాలను కూడా వర్షిస్తూ ఉంటాడు అధర్మశక్తుల మీద, అలాగే రక్షారూప బాణములను కూడా వర్షిస్తూ ఉంటాడు. అందుకే వర్షిణి మీఢుషే అనే శబ్దం అంత దివ్యమైనటువంటిది. అయితే ఈయన సేనలు చాలా మంది ఉన్నట్ట. ప్రభు అయిన ఉన్నప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, వాళ్లను కూడా నమస్కరించాలి. వీళ్ళేం తక్కువ వాళ్ళు గారండి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆయనంత సమర్థులే. ఆయనంత సమర్థులు ఎందుకన్నామంటే ఆయనేట, వాళ్ళందరూ కూడా ఆయన నుంచి వచ్చారు కనుక ఆయనే. దీపం నుంచి వచ్చేవన్నీ దీపాలే కదండి, ఆ దీపంలో శక్తులే ఉంటాయి. అలాగే ఆయన నుంచి వచ్చినటువంటి సత్వములు చాలా ఉన్నాయి, వాళ్ళందరికీ నమస్కరిస్తున్నారు. అంటే బహురుద్ర స్వరూపాన్ని. ఈనాటి ప్రవచనానికి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య సాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధనాః సధనాః సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలముత్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.